నా వాయిస్ ఓకే అనుకుంటే మీ లైన్స్ త్వరగా ముగించుకొని వాక్య ధ్యానం సమయవలసిందిగా మనం చేస్తా ఉన్నాను. దేవుని వాక్యం వద్దుకొద్దాం. 2 పేతురు పత్రిక 3:15-17 చదువుకుందాం. 2 పేతురు పత్రిక 3:15-17 చదువుకుందాం. మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనది నించుకొనుడి. అలాగ మన ప్రియుడైన పౌలును కూడా తనకు అనుగ్రహింపబడే జ్ఞానం చొప్పున మీకు రాసి ఉన్నాడు. వీటిని గూర్చి తన పత్రికలన్నింటిలో బోధించుచున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. వీటిని విద్యావిహీనులు అస్థిరులైన వారు తక్కిన లేఖనములను అపార్థము చేసినట్లు తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేయుదురు. ప్రియులరా, మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకుని ఉన్నారు గనక మీరు నీతి విరోధుల తప్పు బోధ వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనసును విడిచి పడిపోకుండా కాచుకుని ఉండుడి. ప్రార్థన చేసుకుందాం. చదువుబడ్డ లేఖన భాగం నుంచి ఆత్మదేవుడు మనందరితో మాట్లాడినట్లుగా ఆత్మ సహాయం కొరకు ప్రార్థన చేద్దాం. ప్రార్థన అంశాల్లో ఈ రాత్రి కాకినాడ ప్రయాణం, రేపు కాకినాడ జిల్లాలో శిక్షణా తరగతులు, దానికి కోనసీమ జిల్లా నుండి అట్లాగే టీచర్ సహవాసం నుండి బెటాలియన్స్ నుంచి మెంబర్స్ అటెండ్ అవుతా ఉన్నారు. 4 సంవత్సరాలు అయిపోయింది సహవాసం కట్టుబడి. ఈ సంవత్సరం భారంతో వెళ్తా ఉన్నాం సహవాసాన్ని బలపరిచి నూతన సహవాసాన్ని కట్టాలని. ప్రియులందరూ కూడా ఈ 2 దినాల పరిచయ ప్రార్థనలో కాకినాడ సహవాసం కొరకే ప్రార్థన చేయాల్సిందిగా జ్ఞాపకం చేస్తా ఉన్నాం. రేపు మనం 170వ సహవాసముగా పండిత్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ సహవాసాన్ని ప్రారంభించుకుంటున్నాం. వారి కొరకు ప్రార్థన చేయండి. ఆదివారం రిపబ్లిక్ డే కాకినాడ వార్సి కోసం దేశం యొక్క రక్షణ కొరకు మరొకసారి భారంగా ప్రార్థన చేద్దాం. కాకినాడ వార్సి కోసం అని జ్ఞాపకం చేసుకోండి. ఆ థీమ్తో వెళ్తా ఉన్నాం. ఇవి ప్రార్థన అంశాలు. అట్లాగే సెంట్రల్ కాన్ఫరెన్స్ లోకి వచ్చిన అన్ని సహవాసాలకు ఆహ్వానం తెలియజేస్తా ఉన్నాను. ఐడి మారుతుంది కాబట్టి మీ సభ్యులు రావడానికి మీరు బాధ్యత తీసుకొని వాళ్ళందరినీ అలర్ట్ చేయాల్సిందిగా జ్ఞాపకం చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ఏకీభవించండి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ స్వరూపైన రాజా, మహిమా స్వరూపి, ఘనమైన పరిశుద్ధమైన ఉన్నతమైన మహోన్నతమైన మీ నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మరొకమారు ప్రభువా, నీ పాదాలను ఆశ్రయించే భాగ్యం ఇచ్చారు. ఉదయం మీ సన్నిధిని తోడుగా ఉంచారు. దేవామి కొందనాలు. సంఘం యొక్క బాధ్యతలు మాతో మాట్లాడారు. క్షేమాభివృద్ధి కొరకై, దాతృత్వం కొరకై, సువార్త కొరకై ప్రభు మమ్మల్ని కూడా ఆయత్తపరిచి వాడుకోండి. మధ్యాహ్నం ఉపవాస ప్రార్థనలు గడిపే భాగ్యం ఇచ్చారు. మా ప్రభు మేడగది అనుభవాన్ని మాకు నేర్పండి. తిరిగి సాయంత్రం నీ పాదాల దగ్గరకు వచ్చాం. మా శత్రు వాడి తంత్రాలను ఎరగడానికి తండ్రి జయించడానికి మలకుగా జీవించడానికి మాకు సహాయం చేయండి. ఈ రాత్రి ప్రయాణాన్ని మీ చేతులకు అప్పచెప్తున్నాం. రేపటి శిక్షణా తరగతులు, ఆదివారం వార్సు కోసం, రేపటి పండిత్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ తెలంగాణ సహవాసం, మా ప్రభు అన్నిటికీ చాలిన దేవుడు వెళ్ళి నమ్మి స్తుతిస్తూ మిమ్మల్ని మా మధ్యకి ఆహ్వానిస్తూ ఉన్నాం. దైనామికు వందనాలు. ఎల్లప్పుడూ మమ్మల్ని ప్రేమిస్తున్నారు. ప్రతి కూడుకలో మీ సన్నిధి తోడుగా ఉంచుతున్నారు. మాట తప్పిన దేవుడు, వాగ్దానాలు ఇచ్చి నెరవేర్చు దేవుడు అని నమ్మి స్తుతిస్తూ మీ సన్నిధిని కోరుకుంటూ మీ నామానికి స్తుతి చెల్లిస్తూ చదవబడ్డ లేఖను అర్థం కావడానికి సహాయం చేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, అందరికి యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్ఠమైన నామంలో మరొకసారి ఈ ప్రత్యేకమైన ఆహ్వానం తెలియజేస్తా ఉన్నాను. ప్రత్యేక రీతిలో ప్రతి శుక్రవారము శత్రువు అయిన సాతాను గురించి వాడి తంత్రాలను అర్థం చేసుకోవడానికి మనం స్టడీ చేస్తా ఉన్నాం. అందులో బైబిల్ చాలా స్పష్టంగా జాగ్రత్తలు అనే కొన్ని హెచ్చరిక మాటల్లో రాయబడ్డాయి. జాగ్రత్త అన్న ప్రతి అంశాన్ని మనం స్టడీ చేస్తా ఉన్నాం. ఆ జాగ్రత్త దగ్గర శత్రువు ఎట్లా పనిచేస్తాడో, అజాగ్రత్తగా ఉంటే ఎట్లా పనిచేస్తాడో, జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఏంటో చాలా స్పష్టంగా మనం వాక్యం నుంచి అర్థం చేసుకుంటున్నాం. నోట్స్ రాసుకోవాల్సిందిగా మనవి చేస్తా ఉన్నాను. తర్వాత మీ వ్యక్తిగత ప్రార్థనలో మీ ధ్యానానికి సహాయకరంగా ఉంటాయి. మంచిది. ఈరోజు మనం ఈ జాగ్రత్తల విషయంలో గతంలో కొన్ని మాటలు ధ్యానం చేసాం. ఒకటి, మనుషుల గురించి జాగ్రత్త హెచ్చరిక మత్తయి 10:17 స్టడీ చేశాం. కాబట్టి మనుషుల యొక్క మెప్పు, మనుషుల యొక్క ఎక్కువ మంది వెంబడించాలనుకోవటం, మెజారిటీ ప్రిన్సిపల్ ఫాలో అవటం, అది వాక్యం హెచ్చరిస్తా ఉంది. లోక స్నేహాన్ని వైరం అన్నాడు దేవుడితో, వ్యభిచారం అన్నాడు ఆయన. కాబట్టి లోకం విషయంలో, మనుషుల విషయంలో జాగ్రత్త అన్న మాట స్టడీ చేశాం. రెండు, హృదయం విషయంలో జాగ్రత్త అన్నాడు. హృదయం అన్నిటికంటే మోసకరమైంది అన్నాడు. నాకేమి నచ్చితే అది చేస్తానండి, నాకు అనిపించింది చేసేసానండి అనడానికి వీలు లేదు. మనం పాప స్వభావాన్ని కలిగి ఉన్నాం. కాబట్టి ఆ తోచిందల్లా చేయడానికి, అనుకున్నదల్లా చేయడానికి వీల్లేదు. సాతాను హృదయాన్ని ప్రేరేపిస్తాడు అన్న విషయాన్ని చూడగలిగాం. మూడు, హిపోక్రసీ విషయంలో జాగ్రత్త, వేషధారణ విషయంలో జాగ్రత్తలు చాలా ఉన్నాయి. ప్రాముఖ్యంగా మత పెద్దలు, పరిసయ్యుల వేషధారణ, శాస్త్రుల వేషధారణ కొరకు వాక్యం హెచ్చరించింది. లేనిది ఉన్నట్టుగా చూపించటం, పైకి నటించటం, వాస్తవంగా యథార్థంగా కాకుండా నలుగురు మెప్పు కోసం నటించటం, అది వేషధారణ. అక్కడ సాతాను పనిచేస్తాడు అన్న విషయాన్ని చూడగలిగాం. అట్లాగే బ్యాక్ స్లైడింగ్ విషయంలో వాక్యం మనల్ని హెచ్చరించింది. బ్యాక్ స్లైడింగ్ అంటే యేసుక్రీస్తు ప్రభువు లేడు అని అను, దేవుణ్ణి నమ్మటం లేదు అని కూడా అను. ఒక్కొక్క స్టెప్ వెనక్కేస్తా ఉంటాం మనకు తెలియకుండానే. వద్దులే, ఇప్పుడు వద్దులే, అవసరం లేదులే అన్నట్టుగా తర్వాత చూద్దాంలే అని చెప్పి భక్తి తీవ్రత తగ్గుతూ ఉంటుంది. బ్యాక్ స్లైడింగ్ చివరికి దేవుని వదిలేసి వెళ్ళిపోయే దుష్ట హృదయము అన్నాడు. బాగా ఆశీర్వాదాలు ఎక్కువైపోతే కళ్ళు నెత్తికెక్కుతాయి, దేవుని కోపం పుట్టించే వారిగా మారిపోతామని ఇస్రాయేల్ చరిత్రలో నుంచి మనం బ్యాక్ స్లైడింగ్ కొరకు కూడా ఆ హెచ్చరిక మాటలు కూడా చూడగలిగాం. నులివెచ్చిన స్థితి, గోరువెచ్చిన జీవితం, అది ప్రమాదం అన్న విషయాన్ని చూడగలిగాం. అట్లాగే అత్యాస కొరకు, ఆస్తుల మీద మమకారం, సంపదల మీద మమకారం విషయంలో కూడా వాక్యం హెచ్చరికలు చెప్తా ఉంది. కాబట్టి కలిగినంత చాలు, అవసరమైనంత చాలు, ఎక్కువ వద్దు, ప్రమాదం, ఎక్కువ కూర్చుకోవద్దు, ఎక్కువ కావాలని చెప్పి వెంపర్లాడొద్దు. మితంగా జీవించటం మంచిది. అమితమైన కోరికలు, అమితమైన ఆశలు ప్రమాదకరం. మనం సామెతల గ్రంథం 1:19 చదివాం, ఆశాపాతకుల గతి ద గ్రీడ్ ఆఫ్ గెయిన్, సంపాదించాలన్న తాపత్రయం, అది ప్రాణాన్ని తీస్తుంది. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. వాటిని కూడా చూడగలిగాం. ఇవన్నీ పరిశుద్ధ లేఖనాలు ద్వారా దేవుడు మనం హెచ్చరిస్తా ఉన్నాడు. ఆ హెచ్చరికల దగ్గర సీరియస్ గా తీసుకోవాల్సిందే ఆ ఏరియాలో ఎలా ఉన్నామో చెక్ చేసుకోవాలి. అది ఆత్మీయ జీవితానికి మంచిది. మరికొన్ని హెచ్చరికలు ఉన్నాయి, వాటిని కూడా అర్థం చేసుకుందాం, స్టడీ చేద్దాం. మీ లేఖనాల నుంచి మీరు చూడాల్సిందిగా మనం చేస్తున్నాం. ఈరోజు మనం చదివిన ఈ వాక్య భాగం ఉంది కదా, 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము 15 నుంచి 17 వచనాల్లో 17 వచనంలో మాట్లాడుతున్నాడు, మీరు నీతి విరోధుల తప్పు బోధల వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనస్సును విడిచి పడిపోకుండా జాగ్రత్త కాచుకొని ఉండు అన్నాడు. బోధ విషయంలో జాగ్రత్త, తప్పుడు బోధ విషయంలో జాగ్రత్త, నీతి విరోధుల బోధ విషయంలో జాగ్రత్త. ఆ జాగ్రత్త తీసుకోకపోతే పడిపోతారు, స్థిర మనసును విడిచి పడిపోతారు. పై వాక్యాలు అదే మనం చూస్తున్నాం. 6వ వచనంలో 2వ భాగం, విద్యావిహీనులు అస్థిరులైన వారు లేఖనాలను అపార్థం చేసినట్లుగా తమ స్వకీయ దుర నాశనమునకు అపార్థం చేయుదురు, వక్రముగా తిప్పుదురు. కాబట్టి వాక్యాన్ని ట్విస్ట్ చేసి బోధిస్తున్న వారి విషయంలో జాగ్రత్త అని వాక్యం మాట్లాడుతూ ఉంది. వాక్యాన్ని వక్రీకరించి బోధిస్తున్న వారి విషయంలో జాగ్రత్త. ఎవరు చెప్పినా బైబిలే, ఏది చెప్పినా బైబిల్ బోధే అనుకుంటే నిజంగా మోసపోతారు. వాక్యం మీకు కలిగిన స్థిర మనసును విడిచి పడిపోతారు. ఆ వక్రీకరించే వారి దగ్గర ఉంటే వాక్య వక్రీకరణ. వాక్యం చెప్పరు అని కాదు, మనకేదో ఖురాన్ని భగవద్గీతను బోధిస్తారని కూడా కాదు, లేకపోతే నాస్తిక భావజాలాన్ని నూరిపోస్తారని కూడా కాదు. వాక్యాన్ని చెప్తారు కానీ వాక్యం యొక్క కాంటెక్స్ట్ లో కాకుండా అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ బోధిస్తారు. అక్కడ ఏ సందర్భంలో రాయబడిందో అది కాకుండా ఏం చెప్పాలనుకుంటున్నారో వాళ్ళు చెప్పాలనుకున్న దానికి దాన్ని కలిపేసుకుంటారు. సమర్థించుకోవడానికి వాక్యాన్ని వాడేసుకుంటారు. వాళ్ళు చెప్పాలనుకున్న దానికి వాక్యాన్ని వాడుకుంటారు తప్ప అక్కడ వాక్యం ఏ ఉద్దేశంతో రాయబడిందో ఆ ఉద్దేశంలోకి మనం వెళ్ళాలి అనరు. మనం బైబిల్లోకి వెళ్ళడానికి బదులు బైబిల్ మనకు అనుకూలంగా మార్చేసుకుంటారు. వాక్య వక్రీకరణ. ప్రభునందు ప్రియులరా, వాక్యమే బోధిస్తారు కానీ వక్రీకరించి బోధిస్తారు. అక్కడ నువ్వు జాగ్రత్తగా ఉండకపోతే, జాగ్రత్తగా చూచుకోకపోతే అది చివరికి మీరు పడిపోవడానికి కారణమవుతుంది, మీకు కలిగిన స్థిర మనసును విడిచిపెట్టడానికి కారణమవుతుంది. జాగ్రత్త అని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. సాతానికి బైబిల్ తెలుసు, సాతాను బైబిల్ బోధిస్తాడు కూడా. అవునా అంటే అవును. యేసుక్రీస్తు ప్రభు ముందుకు వచ్చి ఏసయ్యకే సాతాను బైబిల్ బోధించాడు కదా. మరి ఏసయ్య ఎందుకు సాతాను బైబిల్ చెప్తే వినలేదంటే వాడు వక్రీకరించి మాట్లాడతాడు, అది ప్రమాదం. బైబిలే కానీ బైబిల్ని సందర్భంలోంచి తీసుకుంటే మంచిది, సందర్భానికి బయట సందర్భాన్ని పక్కన పెట్టి తీసుకుంటే మనం పప్పులో కాలేసిన అవుతాము, తప్పు బోధలో పెరిపిన అవుతాము, వాక్యం మీద విశ్వాసమే కోల్పోతాం. చాలాసార్లు ఇదే ప్రమాదం. నేను మొత్తుకుంటా ఉన్నాను, ఏ సంఘాన్ని నన్ను పిలిచినా మొత్తుకునేది ఇదే. మీ క్యాలెండర్లో వాక్యాలు, అందులో కాంటెక్స్ట్ ఉండదు. మీకు వాట్సాప్లోకి వచ్చే వాక్యాలు, అందులో కాంటెక్స్ట్ ఉండదు. నేటి దిన వాగ్దానాలు అని పంపించే వాక్యాలు, అందులో కూడా కాంటెక్స్ట్ ఉండదు. వాక్యమే ఉంటుంది కానీ తలా తోక ఉండదు, అదే కాంటెక్స్ట్. ఎవరికి చెప్పాడు, ఎందుకు చెప్పాడు, ఏ సందర్భంలో చెప్పాడు, ఏ షరతులతో చెప్పాడు ఉండదు. దేవుణ్ణి దీవిస్తాడు అవునా, అయితే దీవించమను. సాయంత్రం అయ్యేసరికి ఏ దీవినా రాదు, అదే పరిస్థితి. అదేంటి ఉదయం దీవిస్తానన్నాడు, సాయంత్రం దాకా చూశాను దీవించలేదు. మళ్ళా ఇంకొక వాగ్దానం వచ్చేస్తా, దేవుడిని హెచ్చిస్తాడు. నిన్నేమో దీవిస్తాడు అన్నావు, ఏ దీవెన రాలేదు. ఈరోజు హెచ్చిస్తాడు అన్నావు, ఏ హెచ్చింపు కలగలేదు. ఇదేదో ట్రాష్. ఈ బైబిల్ పెద్ద ట్రాష్. వాళ్ళు చెప్తారు కానీ చేయరు. బైబిల్ దేవుడు ఓరకనే వాగ్దానాలు ఇస్తాడు కానీ నెరవేర్చడు. అలాంటి బలహీనమైన విశ్వాసంలోకి వెళ్ళిపోతాం. అందుకోసం దయచేసి దయచేసి క్యాలెండర్లో వాక్యాల మీద స్టిక్ ఆన్ అవ్వద్దు. తప్పులేదు, క్యాలెండర్లో వాక్యం ఉందా, ఆ వాక్యం తీసుకుని వెళ్ళి బైబిల్లో పెట్టి అధ్యాయం మొత్తం చదువు. నీకు కాంటెక్స్ట్ ఉంటుంది, తల ఉంటుంది, తోక ఉంటుంది, షరతులు ఉంటాయి, హెచ్చరికలు ఉంటాయి, అన్నీ ఉంటాయి, వాగ్దానం కూడా ఉంటుంది. అవన్నీ చేయి, వాగ్దానం ఆయన చేస్తాడు. అవన్నీ చేయి, ఆయన చెప్పిన వాగ్దానం ఆయన నెరవేరుస్తాడు. కాబట్టి ఏమైపోయిందంటే ఈ ఆధునిక బోధ, లేటెస్ట్ ట్రెండ్, యూట్యూబ్ ప్రసంగ, కరిస్మాటిక్ టీచింగ్స్, జనాన్ని ఆకర్షించే బోధలన్నీ బైబిల్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్పట్లేదు. జనానికి ఏం కావాలో అది చెప్పడానికి వాక్యాన్ని మార్చేస్తున్నారు. వాక్యాన్ని కత్తిని తీసుకొచ్చి, ఇదిగో దేవుడికి ఇచ్చాడు ఈ మాట తీసుకో. దేవుడు బైబిల్ ఇచ్చాడు. బైబిల్లో ఒక ముక్క ఏరి కత్తిరించి నీ చేతికి దేవుడు ఎవడు, నిన్ను బైబిల్ చదవమన్నాడు, బైబిల్ నుంచి ముక్కలు కత్తిరించి తీసుకోమని చెప్పలేదు. అందుకే క్రమముగా బైబిల్ చదవాలి. ఇయర్ ప్రారంభంలో ఉన్నాం కాబట్టి బైబిల్ నేను ఈ సంవత్సరం క్రమముగా చదువుతాను. బైబిల్ అంతా చదవడం నాకు కష్టంగా ఉందంటే నేను ఇంకా సింపుల్ గా చెప్తాను, బైబిల్ అంతా చదువుకో. సరిగ్గా ఒక సువార్త కంప్లీట్ గా చదువు, ఒకే ఒక సువార్త, నాలుగు సువార్తలు, ఏదో ఒక సువార్త చదువు, బాగా చదువు. హోల్ బైబిల్లో ఉన్న సారాంశాన్ని ఏసే చెప్పేశాడు. నీకు ఒక్క సువార్త సరిగ్గా అర్థమైతే జీవితం బాగా అర్థమవుతుంది, జీవితం బాగా అర్థమవుతుంది. నువ్వేమో సామెతలు చదువుతానంటావు, దాని సందర్భం ఉండదు. సామెత అంటేనే పెద్ద కన్ఫ్యూజన్, ఎందుకు చెప్పాడో అర్థం కాదు. కీర్తనం చదువుతానంటో, అది ఒక కావ్య గ్రంథం, మనకు వచ్చినాలే అర్థం కావు, కావ్యాలు ఎట్లా అర్థమవుతాయి. కాబట్టి వద్దు, బైబిల్ని క్రమముగా చదువుదాం. కొత్త నిబంధన గ్రంథం మా చేతిలో ఉంది కాబట్టి కొత్త నిబంధన గ్రంథాన్ని చదువుతాం. కనీసం నాలుగు సువార్తలన్నా బాగా చదువుతాం, కనీసం ఒక సువార్తన బాగా చదవండి, ఒక సువార్తన బాగా చదవండి. క్లారిటీ ఉంటుంది, కన్ఫ్యూజన్ ఉండదు, కన్ఫ్యూజన్ ఉండదు, క్లారిటీ ఉంటుంది. కాబట్టి ప్రిలారా, వాక్యం వక్రీకరించబడుతుంది, జాగ్రత్త. వాక్యాన్ని వక్రీకరించి బోధించే వారు ఉన్నారు, జాగ్రత్త. వారి నీతి విరోధులు, వారు తప్పుడు బోధకులు, వారు అస్థిరులు, వారు విద్యావిహీనులు, వారు సాతాన్ ఇన్ఫ్లుయెన్స్ లో ఉన్నవారు అని వాక్యం మనతో హెచ్చరికగా మాట్లాడుతూ ఉంది. సాతానికి బైబిల్ తెలుసు. లూకాసువార్త నాలుగవ అధ్యాయంలో వాడు మాట్లాడతాడు, ఎంత బాగా మాట్లాడతాడు. నాలుగవ అధ్యాయము 10:11 నిన్ను కాపాడుటకు నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనా రాతికి తగలకుండా వారిని నీ చేతులతో ఎత్తుకొందురు అని రాయబడి ఉన్నదని సాతాను యేసయ్యతో చెప్పెను. రాయబడి ఉంది అని యేసయ్యకు సాతాను చెప్పాడు. సాతానికి బైబిల్ తెలియదు అనుకోవద్దు, సాతానికి బైబిల్ తెలుసు, దేవుడు కూడా తెలుసు. అక్కడి నుంచి వచ్చినాడు కాబట్టి, ఆయన బాగా చూశాడు కాబట్టి తెలుసు. కానీ చెడిపోయిన మనసు కదా, వాడెందుకు మంచి మాట మాట్లాడతాడు, క్లిష్టి చేస్తాడు. మీ వాట్సాప్లో వచ్చే వాక్య వాగ్దానాలు, మీ క్యాలెండర్లో కనబడే వాక్య వాగ్దానాలు చాలా సంఘాన్ని పాడు చేస్తున్నాయి. మీరు ఊరకనే దాన్ని షేర్ చేయడం అలవాటు చేసుకోవద్దు, షేర్ చేసేయద్దు. వచ్చిన ప్రతి వాగ్దానం నీదే 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 అని. వాక్యం అంటే వాగ్దానాలు మాత్రమే కాదు, అన్నింట్లో వాగ్దానాలు కూడా ఉన్నాయి. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, మాట తప్పుడు, చెప్పింది చేస్తాడు. మరి మనం అలా నమ్మదగిన వారిగా ఉంటేనే, మనం విధేయత చూపిస్తేనే. అవును, బైబిల్ అదే మాట్లాడుతుంది. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయము 20వ వచనం. దేవుని వాగ్దానాలు ఎన్ని అయినను అన్నియు క్రీస్తునందు అవునన్నట్లుగానే ఉన్నది. ఎన్ని వాగ్దానాలైతే ఉన్నావో అవన్నీ క్రీస్తునందు అవును ఆమెన్ అనే ఉన్నాయి. వాగ్దానాలు తప్పిపోవు, వాగ్దానాలు తప్పిపోవు. కానీ కేవలం వాగ్దానాలే కాదు, పక్క ఇంకొక మాట ఉంది అక్కడే, పక్కన ఇంకొక మాట 20వ వచనంలో 2వ భాగం అక్కడే ఉంది. 20వ వచనం 2వ భాగం ఏంటంటే, మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై. వాగ్దానం ఇచ్చింది ఎవరి కోసం అంటే, నీకు పేరు రావాలి, నీకు డబ్బు రావాలి, నీకు ఆశీర్వాదం రావాలని కాదు, నీ ద్వారా దేవుడికి మహిమ కలగడానికి వాగ్దానాలు ఇస్తాడట. మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. కాబట్టి వాగ్దానాలు దేవునికి మహిమను తీసుకురావాలి. ఆ వాగ్దానాలు అలాంటివి, మనకు ఆస్తులు తీసుకొచ్చేవి కావు, మనకు సుఖాన్ని సంతోషాన్ని తీసుకొచ్చేవి కావు. బైబిల్ వాగ్దానాలు ఆ వాగ్దానాల కోసం మాట్లాడుతున్నాడు. కానీ పక్కనే ఉంటాయి, పైన కింద వాక్యాలు చదివితే బాగా అర్థమవుతుంది వాక్యం. అందుకే క్యాలెండర్లోను వాట్సాప్ లోను వాక్యాలు కత్తిరించబడతా ఉన్నాయి, నరకబడతా ఉన్నాయి. కాంటెక్స్ట్ లేకుండా వాక్యాలు మీకు షేర్ అవుతున్నాయి. చదివేసి బైబిల్ చదివేసి అని అనుకోవద్దు. బైబిల్ దేవుడిచ్చినప్పుడు అధ్యాయాలు వచనాలుగా ఇవ్వనే ఇవ్వలేదు, అధ్యాయాలు వచనాలుగా తర్వాత మనకి వెసులుబాటు కొరకు విడదీశారు. ఆ వచనాలు ఇంకా ఘోరంగా విడదీసేస్తున్నాం, అనుకున్నట్టుగా సెపరేట్ చేసేస్తున్నాం. అట్లాగా నేను ఈ మాట బాగా చెప్తానండి, ఈ మాట బలంగా చెప్తాను. బైబుల్ స్టడీలో 2 రకాల స్టడీస్ ఉంటాయి. ఒకటి టాపికల్ స్టడీ, టాపికల్ స్టడీ. రెండవది కాంటెక్స్టువల్ స్టడీ. టాపికల్ స్టడీ ఏం చేస్తుంది అంటే, నువ్వు వెతుక్కుంటా ఉంటావు ఎక్కడెక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ వెతుక్కుంటావు. అలా కూడా చేయొచ్చు, కానీ అది అంత ప్రయోజనకరమైనది కాదు, దాన్ని సజెస్ట్ చేయకూడదు కూడా. కాంటెక్స్టువల్ స్టడీ ఏం చేస్తుంది అంటే, ఈ అధ్యాయంలో ఏం చెప్పాడు, ఈ ప్యాసేజ్లో ఏం చెప్పాడు, ఈ పారబుల్లో ఏం చెప్పాడు, ఈ వ్యక్తి జీవితంలో ఏం చెప్పబడింది, ఈ సన్నివేశంలో ఏం రాయబడింది, ఈ అద్భుతంలో ఏం రాయబడింది, అక్కడే వెతుక్కుంటాం. ఇంకెక్కడికి వెళ్ళాం, అక్కడే వెతుక్కుంటాం. మనం ఏదైనా తప్పుగా వాక్యాన్ని తీసుకుంటే అక్కడ వాక్యం ఖండిస్తూ ఉంటుంది, బాబు అలా తీసుకోకూడదు, కింద ఈ వాక్యం ఒప్పుకోవట్లేదు, ఈ వాక్యానికి నీ భావన సరిపోవట్లేదు, అక్కడ వాక్యాలు మనం కరెక్ట్ చేస్తూ ఉంటాయి. ఫిట్ అవ్వదు, ఫిట్ అవ్వదు. పజిల్ని కలిపినప్పుడు ఒక చక్కటి చిత్రం బయటకు రావాలి, ఒకటే సెట్ కాకపోయినా తెలిసిపోతుంది, ఫిట్ అవ్వదు, లేదు నువ్వు తప్పు పెట్టావు మార్చుకో అన్నట్టుగానే ఉంటుంది. కాంటెక్స్టువల్ స్టడీలో తప్పులు అర్థమైపోతాయి, తప్పుడు వ్యాఖ్యానాలు అర్థమైపోతాయి. ఒకవేళ ఎస్ఎఫ్జేలో గాని బయట కాని మీకు ఎవరైనా బోధ చేస్తా ఉంటే, అందుకే ఎస్ఎఫ్జేలో ట్రైనింగ్ ప్రోగ్రెస్ అదే పెడుతున్నాం. నెక్స్ట్ మంత్ తిమోతి ఎక్స్పోజిటర్ అకాడమీ 2వ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఏప్రిల్ నుంచి ఎంపీటీసీ 6వ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఎంపీటీసీ గాని తిమోతి ఎక్స్పోజిటర్ అకాడమీలో గాని మీకు ఈ విషయాలు అర్థమవుతాయి, ఈ విషయాలు మీకు వాళ్ళు చక్కగా చెప్తారు, నేర్చుకోగలుగుతారు. ఈ ట్రైనింగ్స్ ఏమీ చేయకుండా మేము ఎస్ఎఫ్జేలో బాగా వాడబడుతున్నామండి, మమ్మల్ని చాలా జిల్లాలు పిలుస్తున్నారంటే, మేము ఆల్రెడీ కసరత్తు స్టార్ట్ చేశాం. ట్రైనింగ్ చేయని వాళ్ళకి వాక్యం చెప్పడానికి అవకాశాలు ఇవ్వద్దు, ఏ జిల్లాలకు వాక్యం చెప్పడానికి పంపొద్దు. గతంలో మిమ్మల్ని ఎస్ఎఫ్జేలో వాక్యం చెప్పడానికి ఒకవేళ మేము కానీ సహవాసాలు కానీ మిమ్మల్ని పిలిచి, ఈరోజు మిమ్మల్ని పిలవడం లేదంటే అర్థం ఏంటంటే, మీ బోధ సరిగ్గా లేదు, మీరు ట్రైనింగ్ అవ్వాల్సిందే. ఒకవేళ గతంలో నువ్వు బీటీహెచ్ ఏదో చేసినా సరే అవన్నీ చేసావు కదా, ఈ 6 నెలల కోర్సు కూడా చేయి, చాలా ఉపయోగపడతాయి. అక్కర్లేదండి నాకు అంతా వచ్చాయంటే, అంత సూపర్ స్పిరిచువల్ పర్సన్స్ తోటి మేము భరించలేము, మేము తట్టుకోలేము, మా వల్ల కాదు. నేర్చుకుంటూ ఉండాలి, చేస్తూ ఉండాలి, నేర్చుకుంటూ ఉండాలి, చేస్తూ ఉండాలి. దయచేసి అర్థం చేసుకోండి. కాబట్టి ప్రిల్లరా, మోసం జరుగుతూ ఉంది. బైబిల్ తెలుగులో ఉన్నా, బైబిల్ వాడుకలో ఉన్నా, బైబిల్ అందుబాటులోకి వచ్చినా, బైబిల్ బోధన ఉన్నది ఉన్నట్టుగా అందటం లేదు. బైబిల్ బోధన ఉన్నది ఉన్నట్టుగా వెళ్ళటం లేదు. సో మచ్ కన్ఫ్యూజన్, సో మచ్ కన్ఫ్యూజన్. సో మచ్ కన్ఫ్యూజన్. రీసెంట్ గా కొత్తగూడెం ఎలక్ట్రిసిటీ సహవాసాల మధ్య గృహ దర్శనాలు చేస్తున్నప్పుడు వాళ్ళు నిజంగా ఆసక్తి పరులు, వాక్యాన్ని కూడా బోధిస్తున్నారు. ఒక ప్యాసేజ్ చదువుదామని చదివాం, ప్యాసేజ్ చదివారు, ఏం అర్థమైందో చెప్పండి అన్నారు. ముగ్గురు మాట్లాడారు, ముగ్గురు మూడు రకాలుగా మాట్లాడారు. దానికి మళ్ళా మనం మాట్లాడితే దేవుని వాక్కు రెండు అంచులు ఖడ్గం వంటిది, తప్పు, ఆ వాక్యమే తప్పు. ఆ బైబిల్ అలా చెప్పలా, దేవుని వాక్యము రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే పదునైంది, అంటే మూడంచుల నాలుగంచుల. వాక్యం హృదయాన్ని, తలంపులు, ఊహల్ని పరిశోధించి అంత లోపలికి వెళ్తుంది అని చెప్పడానికే తప్ప దేవుని వాక్యం అలా ఉంటది ఇలా ఉంటది కాదు, ఒకలాగే ఉంటది. వాక్యం అనేక రకాలుగా ఉండదు. మన సిచ్యువేషన్స్ వేరేగా ఉంటాయి, మన సిచ్యువేషన్స్ వేరేగా ఉన్నా ఆ వాక్యం ఆ సిచ్యువేషన్కి సమాధానం చెప్తుంది, పరిష్కారం చూపిస్తుంది. కానీ ఆ వాక్యం యొక్క అర్థం అదే, అదే మార్గం. ముగ్గురు మూడు రకాలుగా చెప్పారు. బాబు ఆత్మీయార్థాలు చెప్పొద్దు, ఆత్మీయార్థాలు ఏమి చెప్పొద్దు, లిటరల్ మీనింగ్ చెప్పండి, అక్కడ ఏమి రాయబడింది అదే చెప్పండి. ముగ్గురు ఒకటే చెప్పారు, ముగ్గురు ఒకటే చెప్పారు. ఆత్మీయార్థాలు చెప్పొద్దు, అక్షరార్థాలు చెప్పండి, అక్షరార్థాలు అదే చెప్పారు. ఇప్పుడు ఆత్మీయార్థాలు చెప్పడానికి ఎక్కడైనా హింట్ ఉంటే చెప్పండి, ఆత్మీయార్థాలు చెప్పడానికి స్కోప్ ఉంటే చెప్పండి. విత్తనము, వాక్యము, విత్తువాని ఉపమానం అన్నాడు, చెప్పు ఆత్మీయార్థం. విత్తనం అంటే వాక్యం అని అన్నాడు కాబట్టి చెప్పు. విత్తువాడు మనుషు కుమారుడు యేసుక్రీస్తు ప్రభు అన్నాడు, స్కోప్ ఉంది, అదే చెప్పు. అక్కడ ఏమీ లేదు, ఏమీ లేనప్పుడు ఏమీ చెప్పుకో, అక్కడ లేనిది ఏమీ పెట్టు, ఉన్నది ఉన్నట్టుగా తీసుకుందాం. ఎందుకు ఈ మాట అంటున్నామంటే ఇక్కడ ఒక హెచ్చరిక ఉంది, విద్యావిహీనులు అస్థిరులైన వాళ్ళు తక్కిన లేఖనాలను అపార్థము చేసినట్లు. హోల్ బైబుల్ ఎసెన్స్, హోల్ బైబుల్ ఎసెన్స్ ఒకటే, ఒకటే సత్యం. నీ వాక్య సారాంశం సత్యం. ప్రవక్తలు వేరువేరు ప్రవక్తలు రాసినా, వేరువేరు గ్రంథకర్తలు రాసినా, రాయించిన దేవుడు ఒక్కడే, రాయించిన పరిశుద్ధాత్మను ఒక్కడే. ఒక దేవుడే ఎన్ని మాటలు మాట్లాడతాడు, ఒకలాగే మాట్లాడతాడు, ఎందుకు మాట మారుస్తాడు? ఒకటే మాట్లాడతాడు, ఒకే భావం మాట్లాడతాడు. ఒక చోట అవును అంటే మరొక చోట కూడా అవునని అంటాడు, కాదు అంటే కాదని అంటాడు. ఎన్ని రకాలుగా మాట్లాడతాడు? ఎందుకు మనకి క్లారిటీ రావట్లా, సో మచ్ కన్ఫ్యూజన్. ఎందుకు క్లారిటీ రావట్లేదంటే మనం ఎక్కువగా టాపికల్ స్టడీకి వెళ్ళిపోతున్నాం, వాక్యాన్ని కత్తిరించి తీసేసుకుంటున్నాం, వాక్యాన్ని ట్విస్ట్ చేసేస్తున్నాం, వాక్యాన్ని మనకు ఎలా కావాలో అలా తీసేసుకుంటున్నాం. నేను అదే అంటాను, నువ్వు చెప్పింది కరెక్టో కాదో తెలియాలంటే ఏమి కష్టపడాల్సిన పనులు, పై వాక్యాలు చదువు, కింద వాక్యాలు చదువు, అర్థమైపోద్ది, లేదు లేదు ఈ వాక్యం అలా చెప్పట్లేదు, అలా తీసుకోకూడదు, నీకే అర్థమవుతుంది. కనీసం వినేవాళ్ళన్నా లేదు లేదు అలా తీసుకోకూడదు, పై వాక్యాలు కింద వాక్యాలు అలా చెప్పట్లేదు అని కనీసం మనం అలాంటి రాంగ్ ఇంటర్ప్రిటేషన్ యాక్సెప్ట్ చేయకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రియులారా, అందుకే బైబిల్ చదవండి, బైబిల్ చదవండి. చెప్పే వాక్యాలు వినొద్దు అని కాదు, వినండి, కానీ ఏం చేయాలంటే మనం బెరయ సంఘం దగ్గర నుంచి ప్రేరణ పొందాలి. వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే అపోస్తుల కార్యాల గ్రంథం 17వ అధ్యాయం, అపోస్తుల కార్యాల గ్రంథం 17వ అధ్యాయం 11వ వచనంలో బెరయ సంఘం కొరకు మాట్లాడుతున్నాడు ఆయన. వీరు తెసలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండిరి. ఎందుకు గనులయ్యారు, ఏంటి వారి గొప్పతనం, కింద రాయబడింది. ఆసక్తితో వాక్యాన్ని అంగీకరించారు, వింటారు వాక్యం మీద చాలా ఆసక్తి, మీలాగే మూడు పూట్లు విన్నట్టుగానే విన్నారు. అయితే కూర్చోలే, విని కూర్చోలా, ఏం చేశారు, ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలు శీలయు చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతి దినము లేఖనాలను పరిశోధించుచు వచ్చిరి. ఎవరు చెప్పినా కరెక్టే అనుకోలేదట, పౌలు చెప్పాడు కాబట్టి కరెక్టే అనుకోలేదట, శీల చెప్పాడు కాబట్టి కరెక్టే అనుకోలేదట. ఏం చేశారంటే వాళ్ళు చదవడం స్టార్ట్ చేశారు. ఎప్పుడు? ఆదివారం. అక్కడ ఏమి రాయబడింది? ప్రతి దినం. ఈ అనుదిన భక్తిలో ఉన్న గొప్ప మేలు ఏంటంటే, ఒక ఆయన ఎవరైనా 7 రోజుల్లో ఒక రోజు వాక్యాన్ని వక్రీకరించి చెప్పినా మిగతా 6 రోజులు వాక్యాన్ని సహవాసంగా స్టడీ చేస్తున్నాం కదా, తెలిసిపోతుంది లేదు ఈయన తేడా చెప్పాడు, ఈయన తేడా చెప్పాడు, అర్థమైపోతుంది. అనుదిన భక్తి రోజు వాక్యం స్టడీ చేస్తున్నాం కదా, ఇక ఆదివారం భక్తికో దండం, ఏం అర్థం కాదు. ఎప్పుడు విన్నా కొత్తగా ఉంటది, ఏం విన్నా కొత్తగా ఉంటది, ఏం చెప్పినా అర్థమైనట్టు అర్థం కానట్టు ఉంటది. 6 రోజుల గ్యాప్ వచ్చిందిగా, మర్చిపోయాం, రేపటికే మర్చిపోతాం. ఆదివారం వరకు ఎట్లా గుర్తుంటది? మనం చదవకపోతే, మనం కసరత్తు చేయకపోతే. కావున పిల్లరా, మనం దయచేసి దయచేసి వాక్య వక్రీకరణ సాతాను కార్యం. యేసయ్య దగ్గర ఆయనేమన్నాడు? కాపుదల కోసం వాగ్దానం చేశాడు. వీడేమంటాడు? దూకు కాపాడతాడంటాడు. దేవుని శోధించొద్దని బైబిల్ చెప్పిందిగా, ఎట్లా శోధిస్తాం మరి? మిగతా వాక్యాలు ఏం చెప్తున్నాయి కూడా చూడాలిగా, పైన వచ్చినాలు కింద వచ్చినాలు చూడాలిగా. దయచేసి ఎంత సులువు, ఎంత సులువు, ఎంత సులువు. సాతాను కోసం టాపిక్ మాట్లాడుతున్నప్పుడు సాతాను కోసం ఏమేమి రాయబడ్డో అన్ని తీసుకుంటున్నాం, పై వచనాలు కింద వచనాలు తీసుకుంటున్నాం. దీన్ని బాగుంటది, ఒక క్యారెక్టర్ స్టడీ వెళ్తున్నాం. చాలాసార్లు ఇంకా మనం మాట్లాడాల్సి వస్తే యోహాను సువార్త ధ్యానం, వచ్చిన వెంబడి వచ్చును, కొరింథీయులకు రాసిన పత్రిక వచ్చిన వెంబడి వచ్చును ధ్యానం చేస్తున్నాం, లూకా సువార్త మీద బైబిల్ స్టడీ చేస్తున్నాం సోమవారం, వచ్చిన వెంబడి వచ్చును, ఏముంది ఏముంది ఏముంది. అందుకే నేను చాలా బోల్డ్ గా ఇచ్చే స్టేట్మెంట్స్ ఏంటంటే, ఎక్కడైనా ఉంటే చూపించండి, నాకైతే కనిపించలేదని చెప్తాను. ఎక్కడైనా ఉంటే చూపించండి, ఇలా లేదు. డబ్బులు యేసుక్రీస్తు ప్రభు ఇస్తాడని బైబిల్ చెప్పట్లేదు, కొత్త నిబంధన గ్రంథం చెప్పట్లేదు అని చెప్తాను. ట్రై చేయండి, వచ్చిన వెంబడి వచ్చిన స్టడీ చేస్తున్నా, ఎక్కడా దొరకట్లేదు, ఎక్కడ నుంచి తీసుకొచ్చి పెట్టేది అక్కడ. అంతకంటే ఎక్కువ ఇస్తానన్నాడు, 100 రెట్లు ఇస్తానన్నాడు, ఇక్కడ కాదు రాబోయే జీవితం అన్నాడు, ఇక్కడ అమ్మేసుకోమన్నాడు, అక్కడ సంపాదించుకోమన్నాడు. ఆ యేసు క్రీస్తు ప్రభు ఇక్కడ ఎందుకు ఇస్తాడు నీకు, ఎక్కడ చెప్పలేదు. అందుకే అన్నాను, ఒకవేళ అలా జరుగుతా ఉంటే నువ్వు వెంబడిస్తున్న యేసు, బైబిల్లో ఉన్న యేసు ఇద్దరు ఒకటి కాదు, పేరు ఒకటే కావచ్చు కానీ ఇద్దరు ఒకటి కాదు, మరొక యేసు ఉన్నాడు, ఆయన వెంబడిస్తున్నావేమో జాగ్రత్త అంటాను. కాబట్టి ప్రియులారా, వాక్య వక్రీకరణ, మన స్థిర విశ్వాసం నుంచి తొలగిపోతాము, స్థిర మనస్సును విడిచి పడిపోతాము, జాగ్రత్త. వాక్యం అపార్థం చేయబడతా ఉంది, వాక్యాన్ని కాంటెక్స్టువల్ గా మాట్లాడడం లేదు, అవుట్ ఆఫ్ కాంటెక్స్టువల్ గా మనకి ఎలా నచ్చితేదో అలా చెప్పుకుంటూ పోతున్నారు. ఇలా అంటాను, కొత్త నిబంధన గ్రంథంలో మీరు మాట్లాడుతున్న బీటెక్లు, ఎంటెక్లు, ఎంబీబీఎస్లు, ఎంబీలు, వాటి కోసం యేసుక్రీస్తు ప్రభు మీకు జ్ఞానం ఇస్తాడని నాకు బైబుల్ చెప్పట్లా, బైబుల్ చెప్పట్లా. బైబుల్ మాట్లాడిన జ్ఞానం అంతా పరసంబంధమైన జ్ఞానం, వాక్య జ్ఞానం. వాక్యం చదవం, దాన్ని తీసుకెళ్లేమో మన పుస్తకాలు కనెక్ట్ చేసి బాగా ప్రార్థన చేసుకో, దేవుడిని బాగా చదివిస్తాడు. ఆయనేమో బైబిల్ కోసము, ఆయన అర్థం చేసుకోవడం కోసం, దివారాత్రులు పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించు అన్నాడు ఆయన. ఈ గ్రంథంలో ఉన్న జ్ఞానం దేవుడిచ్చు జ్ఞానం, యెహోవాచ్చు జ్ఞానం అన్నాడు ఆయన. దీన్ని తీసుకెళ్లి బయట జ్ఞానాన్ని కనెక్ట్ చేశారు, డబ్బులు సంపాదించుకునే జ్ఞానానికి. వక్రీకరణ, వక్రీకరణ ఎప్పుడు వక్రీకరణ అర్థమవుతుంది అంటే, పై వచనాలు కింద వచనాలు చదివితే అర్థమవుతుంది, పై వచనాలు కింద వచనాలు చదివితే అర్థమవుతుంది. యాకోబు పత్రిక, యాకోబు పత్రిక మొదటి అధ్యాయం, ఈ మాట రాయబడింది బాగా మనకు, బాగా మనకు తెలుసు, మార్చిన ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా, ఈ వాక్యాన్ని బాగా వాడతాం మనం. ఎంత బాగా వాడతామంటే చదువుదాం, యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 5, మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. అందుకే దేవుడు ఏమైనా మనకి ఏమంటారు ఆల్జీబ్రా, దేవుడు మనకేమైనా ఫిజికల్ సైన్స్ లో ఉన్న నియమాలు, ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, హిందీ భాష నేర్పిస్తాడా? దానికా ఈ వాక్యం? దేవుణ్ణి అడిగితే దేవుడిచ్చే జ్ఞానానికి, మనం మనం మన మనసులో పెట్టుకునే జ్ఞానానికి సంబంధం ఉందా? సంబంధం ఉందా? కిందకి వెళ్దాం. ఆయన అన్నాడు కదా, సరే జ్ఞానం కొదువుకుంటూ అడగమన్నాడు కాబట్టి మనం అనుకున్న జ్ఞానం అని మనం అనుకుంటే, అదే యాకోబు పత్రికలో ఏమంటాడు 3వ అధ్యాయము, యాకోబు పత్రిక 3వ అధ్యాయము ఇలా అన్నాడు ఆయన, పదిహేను, ఈ జ్ఞానం పైనుంచి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దయ్యాల జ్ఞానం. భూ సంబంధమైన జ్ఞానం, ప్రకృతి సంబంధమైన జ్ఞానం, బోటనీ, జువాలజీ, మ్యాథమెటిక్స్, నువ్వేం మాట్లాడుతావు మాట్లాడు, అదంతా దయ్యాల జ్ఞానం అన్నాడు. ఇప్పుడు దయ్యాల జ్ఞానాన్ని దేవుడు ఇస్తాడా? ఎంత వాక్య వక్రీకరణ. దయ్యాల జ్ఞానం దేవుడు ఎందుకు ఇస్తాడు? ఇవ్వనే ఇవ్వడు. మరి మన మనసులో ఏం పెట్టుకున్నాం? అయ్యా జ్ఞానం ఇవ్వంటే మార్కులు బాగా రావాలి, దానికోసం కదా మనం అడిగేది. ఆ వాక్యాన్ని కోట్ చేసి అడగొద్దు. అడగండి, ప్రభువా, లోకంలోని సాక్షిగా బతకడానికి, చదువులో కూడా మంచి మార్కులు రావడానికి బిడ్డకు సహాయం చేయండి అడగండి. ఆరోగ్యాన్ని ఇవ్వండి, నేర్చుకోవడానికి ఆసక్తిని పుట్టించమని అడగండి. అంతవరకు పర్ల. ఈ వాక్యాన్ని తీసుకొచ్చి అన్నావు కదా, జ్ఞానం కొదువుగా ఉంటే అడుగు ఇస్తాను అన్నావు కదా, అడుగుతున్నాను అనొద్దు. అది వాక్య వక్రీకరణ. అది దయ్యాల జ్ఞానానికి ముడిపెట్టి చదవకూడదు. అది దయ్యాల జ్ఞానం కోసం కాదు. అది దయ్యాల జ్ఞానం కోసం కాదు బైబిల్ మాట్లాడుతుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 18, ఎవడును తన్ను తాను మోసపరుచుకొనకూడదు. మీలో ఎవడైనా ఈ లోకమందు తాను జ్ఞానినని అనుకుని ఎడల జ్ఞాని అగునట్లు వెర్రివాడు కావలను. ఎందుకంటే ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనమే. అక్కడేమో దెయ్యాల జ్ఞానం అన్నాడు, ఇక్కడేమో వెర్రి అన్నాడు. ఇప్పుడు దేవుణ్ణి అడిగితే ఇచ్చే జ్ఞానం ఇదా? మనం ఏం చేస్తున్నాం? మంచి స్కూల్ని సెలెక్ట్ చేస్తున్నాం, వాళ్ళకి స్ట్రిక్ట్ గా నేర్చుకోమని చెప్తున్నాం, మనం ట్యూషన్లు పెడుతున్నాము, నేర్పిస్తున్నాం, వస్తుంది. అది దేవుడిచ్చాడు ఎట్లా అంటాం? మనం బైబిల్ చదివించట్లేదు, మన పిల్లల బైబిల్ కాలేజీకి పంపించట్లేదు, మనం చిల్డ్రన్ స్కూల్కి పంపించట్లేదు, మన కాన్ఫరెన్స్కి పంపించట్లేదు, కూర్చొని బైబిల్ తీసుకొని నోట్స్ పెట్టుకొని రాసుకో బాబు అని చెప్పట్లేదు. ఇక్కడ ఇది రావట్లేదు. ఆ ప్యాటర్న్ అలవాటు చేస్తే బైబిల్ చక్కగా వస్తుంది, బైబిల్ బాగా అర్థమవుతుంది. అభ్యాసం. బెరయ సంఘం అట్లాగే చేసింది. బెరయ సంఘం అట్లానే చేసింది. అర్థం చేసుకుందాం. వాక్య వక్రీకరణ సాతాను పని. వాక్యాన్ని ట్విస్ట్ చేస్తున్నాడు. వాక్యాన్ని మన చేతిలో ఉన్న మనకు వాక్యం వాక్యంగా అర్థం కావట్లేదు. అదేంటో, అక్కడ ఉన్న వాక్యం మనకు ఏదోలాగా అర్థమవుతుంది. ఎందుకు అర్థమవుతుంది అర్థం కాదు. అక్కడ ఉందా? అక్కడ ఉండదు. మరి అక్కడ లేని ఎందుకు చెబుతున్నావు? ఇది ఎంత పెద్ద మోసమో. అక్కడ లేదు కదా, అక్కడున్నదే మాట్లాడు. అక్కడున్నదే మాట్లాడు. కొలసిలకు రాసిన పత్రిక, కొలసిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుదాం. 2వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుదాం. కొలసిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుదాం. దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. వాక్యాన్ని తప్పకుండా తప్పకుండా కాంటెక్స్చువల్ గా చదవకపోతే ఎంత ప్రమాదం జరుగుతుందో, ఎంత ప్రమాదం జరుగుతుందో అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ రాయబడుతున్న మాట నిరర్థకమైన తత్వజ్ఞానం. నిరర్థకమైన తత్వజ్ఞానం మనల్ని డైవర్ట్ చేసే జ్ఞానం కోసం మాట్లాడుతూ ఉన్నాడు. ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచారమును, అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠాలను అనుసరించి మోసకరమైన నిరర్థక తత్వజ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకొని పోవాడెవడైనా ఉండినేమో అని జాగ్రత్త జాగ్రత్త. లోక జ్ఞానం, డబ్బులు సంపాదించుకునే జ్ఞానం, పేరు సంపాదించుకునే జ్ఞానం, లోకంలో ఎలా బ్రతకాలు నేర్పించే జ్ఞానం, షార్ట్ టైంలో బాగా సంపాదించడానికి పైకి రావడానికి ఏమేమి చేయాలో చెప్పే జ్ఞానం, సిగ్గు లజ్జ లేని జ్ఞానం, నీతి నియమాలు లేని జ్ఞానం, విలువలు లేని జ్ఞానం, మానవత్వం లేని జ్ఞానం, దోచుకునే జ్ఞానం, ఏమీ లోకంలో లేదా? లోకంలో లేదా? ఎంతమందిని మోసం చేయట్లేదు. బాగా చదువుకుని కూడా, బాగా చదువుకుని ఎంతమందిని మోసం చేయట్లేదు. ఏ జ్ఞానం అది? ఏ జ్ఞానం అది? లోక సంబంధమైన మూల పాఠాలు అన్నాడు అక్కడ. కొలసలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఆ వాక్యాలను మనం అదే చూస్తున్నాం, అదే చూస్తున్నాం. లోక సంబంధమైన మూల పాఠాలు, లోకానికి కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి? బాగా చెప్తారు. డబ్బులు సంపాదించాలని ఏం చేయాలి? అది బాగా చెప్తారు. విజయానికి 7 సోపానాలు, 10 సోపానాలు, 3 సోపానాలు బాగా చెప్తారు. బాడీ లాంగ్వేజ్ ఎట్లా ఉండాలి? బాగా చెప్తారు. మనుషులను ఆకట్టుకోవడం ఎలాగా, మనుషులు వశపరచుకోవడం ఎలాగా బాగా చెప్తారు, బాగా చెప్తారు. చాలా పాఠాలు వస్తాయి, లోక సంబంధమైన మూల పాఠాలు, మనుషుల పారంపర్యాచారాలు, వాటిని అన్నాడు మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానం. కాబట్టి జ్ఞానం అని వినబడే ప్రతీది కూడా దేవుడిచ్చాడు అనొద్దండి, అనొద్దండి. దేవుడిచ్చే జ్ఞానం పరిశుద్ధమైంది, పైనుంచి వచ్చే జ్ఞానం పరిశుద్ధమైంది, ఎవరిని మోసం చేయదు, నిన్ను కూడా మోసంలో బ్రతకనివ్వదు, మనస్సాక్షిని పరిశుద్ధంగా ఉంచుతుంది. నీకు అర్థం అవుతుంది నేను తప్పు చేశానని బాధపడతావు, క్షమాపణ చెబుతావు, దిద్దుబాటు చేసుకుంటావు, పశ్చాత్తాపడతావు. మళ్ళా యాకోబు పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం, ఈ జ్ఞానం, ఈ జ్ఞానం పైనుంచి దిగి వచ్చినది కాదు, భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దయ్యాల జ్ఞానం. 16వ వచనం, దానివల్ల ఏమవుతుంది? ఏల అనగ మత్సరం, వివాదం అక్కడ ఉంటాయి, అల్లరి, ప్రతి నీచ కార్యం అక్కడే ఉంటాయి. 17, అయితే పైనుంచి వచ్చే జ్ఞానం, దేవుడిచ్చే జ్ఞానం, దేవుని వద్ద ఉన్న జ్ఞానం, అది మొట్టమొదట పవిత్రమైనది. చెప్పండి, ఏ చదువు పరిశుద్ధత నేర్పిస్తుంది? ఏ డిగ్రీ పరిశుద్ధత నేర్పిస్తా ఉంది? ఏ హయ్యర్ ఎడ్యుకేషన్ పరిశుద్ధత నేర్పిస్తుంది? ఏ యూనివర్సిటీ పరిశుద్ధత నేర్పిస్తుంది? అంతా మోసం చేయడమే, అంతా మోసం చేయడమే. వాళ్ళు చెప్పట్లా మోసం చేయమని, కానీ ఆ జ్ఞానం వాళ్ళు మోసగాళ్లుగా మారుస్తుంది, స్వార్థపరులుగా మారుస్తుంది. పైనుంచి వచ్చే జ్ఞానం పవిత్రమైంది, అది కదా ఎంత చక్కటి మాట, మృదువైనది, లోబడేది, కనికరం ఉంటుంది, మంచి ఫలాలు ఉంటాయి, పక్షపాతం ఉండదు, వేషధారణ ఉండదు. చంటి పిల్లడు మనసులాగా మన మనసు మారుతుంది. ఈ జ్ఞానం, ఈ జ్ఞానం. భర్తను మోసం చేయరు, భార్యను మోసం చేయరు, అమ్మా నాన్న మోసం చేయరు, వాళ్ళ వాళ్ళు మోసం చేసుకోలేరు. ఈ జ్ఞానం. మా పిల్లోడు మా మాట వింటా లేదంటావు, నువ్వు 1000 జ్ఞానం నేర్పిస్తా కూర్చున్నావు, దేవుడి జ్ఞానానికి దూరం చేశావు. నీకు బైబిల్ కంటే పుస్తకాలు ముఖ్యం, నీకు పరలోకం కంటే భూలోకం ముఖ్యం, నీకు దేవుడి కంటే డబ్బే ముఖ్యం. దేవుడు నీకు ఇచ్చినప్పుడు ఆయన ఏమన్నాడు? పిల్లల ఆస్తి అన్నాడు. కుమారులు యెహోవా ఇచ్చే స్వాస్థ్యం, విలువైన ఆస్తి నీ చేతిలో పెట్టాను అన్నాడు. ఏం చేశాం? ఆయనకు దూరం చేశాం. మన వృద్ధుడంత లోక చదువులే. ఈ సంవత్సరం దీని మీద బాగా భారంగా ఉన్నామండి. ప్రతి పిల్లోడు, SFJ ఉన్న ప్రతి కుటుంబంలో ఉన్న ప్రతి పిల్లోడు ప్రతిరోజు కంఠస్థ వాక్యాలు నేర్చుకోవాలి, ప్రతిరోజు చిల్డ్రన్ స్కూల్కి రావాలి. ఎలాగ పేరెంట్స్ ఆ పని చేయట్లే? భవిష్యత్ జనరేషన్స్ దూరం అయిపోతున్నాం, యవనస్తుని పట్టుకోవడం ఎంత కష్టమో. SFJ ఎంప్లాయీస్ అయినా ప్రార్థనలు నడిపించగలుగుతున్నాం, కానీ యవనస్తుని ప్రార్థన నడిపి ఎంత కష్టమైపోయిందో. అంత చెడిపోయారు, అంత మోసంలోకి వెళ్ళిపోతున్నారు, అంతగా దెయ్యం పట్టుకుంది. చిన్న పిల్లలు, అల్లారుముద్దుగా పెంచుకున్న పిల్లలు, దేవుడు లేడు, దేవుడు లేడు, అలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నారు. చిన్నప్పుడు పట్టుకోకపోతే యంగ్ జనరేషన్ ఉండదు. కాబట్టి చిన్నపిల్లలందరూ ప్రతిరోజు ఆరాధనకి రావాల్సిందే. ఆల్రెడీ పెట్టాం, 2 సహవాసాలు పెట్టాం, తెలంగాణకు ఒకటి పెట్టాం, ఆంధ్రాకు ఒకటి పెట్టాం. ఎక్కడ పంపిస్తారు? మాకు ట్యూషన్ అండి, మాకు ట్యూషన్ ఉంది. వాడు చదివే పెద్ద పెద్ద చదువులకి స్కూల్లో చదివింది చాలక మళ్ళా ట్యూషన్. రేపు ఎండగడతాడు పేరెంట్స్ని పట్టుకొని. ఎండగడతాడు. మనమే జవాబుదారులు, మనమే జవాబుదారులు. మన చేతులారా లోకం చెడిపోతా ఉన్నా మనం అదే ట్రాక్ లోకి వెళ్తున్నాం. బాగా డబ్బులు సంపాదించాలి, బాగా డబ్బులు సంపాదించాలి. విలువలు లేవు, పరిశుద్ధత లేదు, భారం లేదు, నీతి లేదు, ఏమీ లేదు. డబ్బు 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 మాయమైపోయిందంత, డబ్బు మాయమైపోయింది, డబ్బు మయమైపోయిందంత. అర్థం చేసుకున్నాం, అర్థం చేసుకున్నాం. కాబట్టి పిల్లరా, ద్వితీయోపదేశకాండం, ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయము 29వ వచనం చదువుదాం. ద్వితీయోపదేశకాండము 29వ అధ్యాయము 29వ వచనం చదువుదాం. వాక్యం మనతో మాట్లాడుతుంది, రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును. అయితే మనము ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని అనుసరించి నడుచుకున్నట్లు బయలుపరచబడినవి ఎల్లప్పుడూ మనవియు మన సంతతి వారివియు అగునని చెప్పుదురు. రహస్యాలు దేవుడు కొన్ని చెప్పలేదు, మన అవసరం లేదు, ఆయన చెప్పలేదు, మనకెందుకు? ఇదొక విచిత్రమైన పోకడ అలవాటు అయ్యింది. ఎవరో చెప్పలేని కొత్త సంగతులు చెప్పాలి, ఎవరో చెప్పని వింతైన సంగతులు చెప్పాలి, మర్మాలు చెప్పాలి, లోతులు చెప్పాలి. ఏం చేసుకుంటావు? మర్మాలు లోతులు అన్ని విని ఏమైపోతావు? అర్థం కాని విషయాలు ఉన్నాయి. అర్థం కాలేదు, నాకు అవసరం లేదేమో, నాకు చెప్పాలనుకోలేదు, నాకేం వాటికి ఇంట్రెస్ట్ లేదు. చాలా విషయాలు అర్థమయ్యాయి, వాటిని నేను ఇంకా బాగా అర్థం చేసుకుని వాటిని ప్రాక్టీస్ చేస్తాను. అర్థం కాలేదా, దేవానికి స్తోత్రం, మర్మం నీదే, నాకు అర్థం కాలేదు, నాకు అవసరం లేదు, చెప్పాలనుకుంటే చెప్పు, చెప్పినా సరే నాకు వ్యక్తిగతం, నాకు దేవుడు బయపరిచిన మర్మ వద్దు, ఎవరికి చెప్పొద్దు, నీకు కదా బయపరిచాడు. అందరికి చెప్పాలనుకోలేదు కదా, అందరికి చెప్పాలనుకుంటే బైబిల్లో రాసేవాడు కదా, బైబిల్లో ఉన్నవి అందరివి, రహస్యాలు ఏమైనా ఉంటే దేవుడివి. నీకేమైనా బయలుపరిస్తే నీ దగ్గర పెట్టుకో, రుద్దకు ఎవరి మీద, నీ మర్మాలు ఎవరి మీద రుద్దకు. కాబట్టి రహస్యాలు దేవుడివి, రహస్యాలు కావాలి, రహస్యాలు కావాలి, వద్దు వద్దు. అవి చెప్పాలనుకుంటే ఆయన రాయించేవాడు, ఆయన కొన్నే చెప్పాడా, అలాగే ఉండిద్దాం, అలాగే ఉండిద్దాం. దానియేలుకు బయలుపరిచిన ఆ 70 వారాలు ఆ డేటు అది పట్టుకుందాము. చాలా విషయాలు ఉన్నాయి, ఆ డేటు పట్టుకుని ఏం చేస్తావు ఇప్పుడు? రెండో రాకడ చెప్పను అన్నాడు, నేను చెప్తాను. అంత అవసరంలా, అవసరంలా. రహస్యాలు దేవునివి. మనమేం చేద్దాం? మనము ఈ ధర్మశాస్త్ర వాక్యాలన్నిటినీ అనుసరించి నడుచుకున్నట్లు బయలుపరచబడ్డవి ఎల్లప్పుడూ మనవి, అర్థమైనవి మనవి, అర్థం కానివి దేవునివి. మన బాబు పనిచేయదు, సరిపోదు. వాటిని అర్థం చేసుకోవడానికి మన మట్టి మీద సరిపోదు. ట్రై చేయొద్దు, వాటి మీద ఇంట్రెస్ట్ పెంచుకోవద్దు. మన సంతతివి, మన పిల్లలకి అదే నేర్పిద్దాం. ఎప్పుడైతే కొత్త సంగతులు, వింత సంగతులు, రహస్యాలు, మర్మాలు అంటారో అక్కడే ట్విస్ట్ అయిపోతాం, అక్కడే అక్కడే డైవర్ట్ అయిపోతాం. ఎట్లాగ దాన్ని సరిదిద్దేది, ఎట్లాగ దాన్ని కన్ఫర్మ్ చేసేది? ప్రకటన గ్రంథం మీద మహాపండితులు ఎన్ని రకాల వ్యాఖ్యానాలు చేశారు, ఏ వ్యాఖ్యానం తీసుకునేది, ఏ వ్యాఖ్యానం తీసుకునేది? దానియేల గ్రంథం మీద చాలా వ్యాఖ్యానాలు చేసేసారు, ఏ వ్యాఖ్యానం తీసుకునేది? అర్థం కాని విషయాల మీద మనం ఎందుకు, అర్థమైన వరకు మనమే, అర్థం కానివి దేవునివి అంతే. కొత్త లోకంలో ఒక మాట ఉంది, కొత్త ఒక వింత పాత ఒక రోత అని. కొత్త వద్దు, కొత్త కొత్త విషయాలు వద్దు. బ్యాక్ టు ది బైబుల్, బైబుల్ ఏం చెబితే అదే, బైబుల్లో ఏముంటే అదే, అదే క్షేమం. దాన్ని దాటి వెళ్ళొద్దు, దాన్ని దాటి వెళ్ళొద్దు. కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యం మనల్ని ఈ వాక్య వక్రీకరణ విషయంలో జాగ్రత్త అని మాట్లాడుతున్నప్పుడు, వాక్యం వక్రీకరించబడుతుంది అని బైబిల్ మాట్లాడుతున్నప్పుడు, ఏం చెప్పినా బైబిలే, ఎవరు చెప్పినా మంచే చెప్తారు, మరి అంత ఉదార స్వభావంతో ఉండొద్దు. మనమేమి వన్ వే ట్రాఫిక్ పరలోకాన్ని డైరెక్ట్ గెలిపోవడానికి ఉన్నాడుగా శత్రు, మోసగాడు, అడ్డుకోవడానికి, డైవర్ట్ చేయడానికి. అంత గుడ్డిగా బైబిల్ చదవకుండా ఎట్లా వెళ్ళిపోతావు, ఎట్లా వెళ్ళిపోతావు? ఇంకా విచిత్రం, సిలువ మీద దొంగ రక్షించబడలేదా? మనం దొంగలం కాదు కదా, ఎందుకు ఆదాముతో పోల్చుకోడు? వాడు బందిపోడు దొంగ, వాడు అన్నీ చచ్చిపోయాడు, వాడు వెళ్ళిపోయాడు కదా, ఏం పని చేయలేదు కదా, మనం కూడా వెళ్ళిపోదాం. ఓ, మిగతా సువార్తలన్నీ అలాగే చెప్తున్నాయా? ఏం పని లేదు, ఏం పని లేదు, ఏం పని లేదనో. మీరు ఫలించాలి, బహుగా ఫలించాలి. మీరు బహుగా ఫలిస్తే నా శిష్యులు అవుతారు. ఎంత ఇచ్చాను, ఎంత సంపాదించాను, ఈ వాక్యాలు ఏమి కనబడవా? ఈ వాక్యాలు ఏమి కనబడవా? వాక్య వక్రీకరణ స్పెషల్ గా ఉన్న ఈవెంట్స్, స్పెషలైజ్డ్ ఈవెంట్స్. ఒక ఆయన ఇలాగే అంటున్నాడు, ఒక సేవకుడు అన్నాడట, నేను ప్రార్థన చేస్తాను మీ బాటల్లో నీళ్లు కానాపిల్లులు ఎలాగైతే నీళ్లు ద్రాక్షరసంగా మారిపోయాయో అలాగే మారిపోతాయి, మీరు వచ్చేవారో మీరందరూ కూడా బాటలు తీసుకుని వాటర్ తీసుకుని రండి అన్నాడట. గొర్రెలు బాటల్లో వాటర్ తీసుకుని వెళ్తే మార్చేస్తానని ప్రార్థన చేస్తుంటే మారిపోతాయేమని చెప్పి కలుముసుకుని చూస్తున్నారు. ఏం చేసుకుంటావు? ఎందుకు నీకు ద్రాక్షరసంగా నీళ్లను మార్చి ఇవ్వాలి? ఏం బయట ద్రాక్షలు దొరకట్లేదా? ఇప్పుడు ఏం చేసేయాలి నీకు? ద్రాక్షరసం మార్చితే ఏమైపోద్ది? అక్కడ పెళ్లి కాబట్టి అయిపోయింది. యేసుక్రీస్తు ప్రభు ఆయన మహిమను కనపరుచుకోవడానికి ఒక్క సన్నివేశంలో చేశాడంతే, ఇంకెక్కడా చేయలేదు. నా యందు విశ్వాసం ఉంచితే మీరు కూడా నీళ్ళ ద్రాక్షరసంగా మారుస్తారని ఆయన చెప్పనే చెప్పలేదు. కాంటెక్స్ట్ ని బట్టి, వాక్యాన్ని బట్టి ఆయన అన్నాడు తామను పట్టుకొని, మహానుభావుడు ఎంత గొప్పడువు, 3.5 సంవత్సరాల పాటు నా పక్కన దిగినా సరే, నా పక్కలు వేలు పెడితే గాని, చేతులు వేలు పెడితే గాని చూస్తేగా నమ్మనన్నావు కదా, గొప్ప విశ్వాసివి. పొగిడేడా తిట్టలేదు? నీకంటే చూడకుండా నమ్ముతారు చూసావా, వాళ్ళ ధన్యులు అనలేదు? ఏం చేద్దాం మరి, దేవుణ్ణి శోధిద్దామా? అద్భుతం అందామా? అద్భుతాలు మారిపోతాయి, దర్శనాలు మారిపోతాయి. వాక్యం మారదు, వాక్యం స్థిరం. వాక్యం మారదు, వాక్యం దాటి వెళ్ళొద్దు. వాక్యం లేని వాటి కోసం వెంపర్లాడొద్దు, కొత్త సంగతుల కోసం వెంపర్లాడొద్దు. మంచివి కావు. దొంగ బోధలు వస్తాయని వాక్యం హెచ్చరిస్తుంది. అబద్ధ ప్రవక్తల విషయంలో దేవుని వాక్యం ఎంత హెచ్చరిస్తుందో కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం వాక్యం అంటుంది 12వ వచనం నుంచి మనం చదివితే 13వ వచనం. ఏల అనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషం ధరించుకుని వారే ఉండి దొంగ అపోస్తులు, మోసగాండ్రగ పనివారు. ఇది ఆశ్చర్యం కాదు, సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకునిచున్నాడు గనుక వాడి పరిచారకులు, నీతి పరిచారకులు వేషం ధరించుకున్నట గొప్ప సంగతి కాదు. వాడు వేషం వేసి వస్తాడు. అపోస్తులు కాదు దొంగ అపోస్తులు, బోధకులు కాదు దొంగ బోధకులు, ప్రవక్తలు కాదు దొంగ ప్రవక్తలు. విమర్శించట్లా, బైబిల్ ఉన్న వాక్యాలు చెప్తున్నాను. సాతానే వేషగాడు. వారి జనాభా అంతా వేషం వేసుకుని వస్తారు. భక్తుడు వేషంలో, సేవకుడు వేషంలో వస్తారు. చేతులు బైబిలే ఉంటది, కానీ బైబిల్ చెప్పరు. బైబిల్ చెప్పినా ఉన్నది ఉన్నట్టుగా చెప్పరు. వేరే పుస్తకం పట్టుకొని వస్తే మనం వినం కదా, ఖురాన్ పట్టుకొని వచ్చి చెప్తే మనం ఎందుకు వింటాం? మనకు అర్థమైపోద్ది. బైబిల్ పట్టుకునే వస్తాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనం నుంచి మనం చదివితే, మత్తయి సువార్త 7వ వచనంలో యేసయ్య హెచ్చరిస్తా ఉన్నాడు, యేసయ్య మాట్లాడుతూ ఉన్నాడు. అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త, తప్పుడు బోధల గురించి జాగ్రత్త, అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త. యూసీవీసీ అని చాలా చక్కటి సంస్థ. ఈ తప్పుడు బోధలన్నిటి మీద చాలా ఎవర్నెస్ తీసుకురావడం ట్రై చేస్తున్నారు. నాకు అనిపించింది, బాబు యెహోవా సాక్షులు కరెక్ట్ కాదు తెలుసు, మార్మోన్స్ కరెక్ట్ కాదు తెలుసు, బెన్హమైట్లు కరెక్ట్ కాదు తెలుసు, జాగ్రత్తగా ఉన్నాం. మీరు చెప్పారు చాలా సంతోషం, కానీ ఆ పేరు పెట్టుకోకుండా చాలా మంది ఉన్నారు. వాళ్ళ యెహోవా సాక్షుల కంటే ప్రమాదం, బ్రహ్మమేట్స్ కంటే ప్రమాదం, మార్మోన్స్ కంటే ప్రమాదం. ఏంటి ఆ పేరు పెట్టుకుని వస్తాడా, వ్యాక్సిన్ వేసుకుని వస్తాడా? అబ్బే లేదు, ఆ పేరు లేకుండా వస్తాడు. దొంగ అపోస్తులు అన్నాడు అక్కడ 2వ కొరింథీయులలో. ఇక్కడ అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త. 15, వారు గొర్రె చర్మము వేసుకొని మీ వద్దకు వచ్చారు కానీ లోపల క్రూరమైన తొలి ఎట్లా పసిగట్టేది? ఖురాన్తో రాడు కదా, ఖురాన్తో వస్తే అర్థమైపోతాడు. బైబిల్తో వచ్చాడు మరి. ప్రైజ్ ది లార్డ్ అంటాడు, యేసుక్రీస్తు ప్రభుకు స్తోత్రం అంటాడు. ఆ మాటలే వస్తున్నాయి. వేషం మాత్రం అదే, భాష అదే. ఎట్లా తెలిసేది? కింద అన్నాడు, క్రియలు క్రియలు బోధ చూడొద్దు. వాళ్ళు ఎలా ఉంటే ఎందుకండి, వాళ్ళ బ్రతుకు మనకి ఎందుకండి, వాళ్ళ మంచి సంగతులు చెప్తే వినాలి. పెద్ద పెద్ద మోసం, బైబిల్ అలా చెప్పలేదు, బైబిల్ అలా చెప్పలేదు. వాళ్ళ క్రియలు ముఖ్యం, వాళ్ళ క్రియలను బట్టి పసిగట్టండి. అది కదా వాక్యం మాట్లాడుతుంది. 16, వారి ఫలము వలన మీరు వారిని తెలుసుకుందురు. ఫ్రూట్ ను బట్టి మీరు చెప్తారు, ఫ్రూట్ ను బట్టి చెప్తారు. ఏం ఫలిస్తున్నారు, ఏం వస్తుంది చివరికి వాళ్ళ వల్ల, అవుట్కమ్ ఏంటి, రిజల్ట్ ఏంటి? కాబట్టి పిల్లరా, దేవుని వాక్యము అబద్ధ ప్రవక్తలు అబద్ధ బోధకుల విషయంలో జాగ్రత్త అని వాక్యం మనల్ని పలుమార్లు హెచ్చరిస్తా ఉంది, పలుమార్లు మనల్ని హెచ్చరిస్తా ఉంది. అర్థం చేసుకుందాం, అర్థం చేసుకుందాం. యిర్మీయా గ్రంథం 14వ అధ్యాయం, 14వ వచనాన్ని చదువుకుందాం. యిర్మీయా గ్రంథం 14వ అధ్యాయం, 14వ అధ్యాయం 14వ వచనం, యెహోవా నాతో ఇట్లనెను, ప్రవక్తలు నా నామమును బట్టి అబద్ధములు ప్రకటించుచున్నారు, నేను వారిని పంపలేదు, వారికి ఆజ్ఞీయలేదు, వారితో మాట్లాడలేదు, వారి అసత్య దర్శనములను శకునములను మాయాతంత్రమును తమ హృదయమును పుట్టిన వాంఛను ప్రకటన చేయుచున్నారు. దేవుడు చెప్పాడు అబద్ధం, నేను చెప్పలేదు అంటున్నాడు ఆయన, నేను చెప్పలేదు అంటున్నాడు ఆయన. వాళ్ళకి ఏమనిపిస్తే వాళ్ళ వాంఛలు అదే చెప్తారు, వాళ్ళ హృదయమున పుట్టిన వాంఛన ప్రకటన చేయుదురు. 15, కావున నేను వారిని పంపకపోయినను, నా నామమును బట్టి ఖడ్గమైన క్షామమైన ఈ దేశంలోకి రాదని చెప్పు, అబద్ధ ప్రవచనాలు ప్రకటించు ప్రవక్తలను గూర్చి యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఆ ప్రవక్తలు ఖడ్గము వలనను క్షామము వలనను లయమవుదురు. వారెవరితో అట్టి ప్రవచనాలు చెప్పుదురో ఆ జనులు క్షేమమునకును ఖడ్గమునకు పాలే యెరూషలేము వీధుల్లో పడవేయబడుదురు. వాళ్ళ నాశనం అవుతారు, వాళ్ళు నాశనం చేసిన వారు కూడా నాశనం అవుతారు. ఎందుకు? సత్యంలో లేరుగా, అబద్ధంలో బ్రతుకుతున్నారుగా. ప్రభునందు ప్రిలారా, అర్థం చేసుకుందాం. వాక్యం మనతో మాట్లాడుతుంది, వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది, వాక్యం మనల్ని ఖండిస్తుంది. వాక్యపు వెలుగులో జాగ్రత్త పడడం ఆత్మీయ జీవితానికి మంచిదని జ్ఞాపకం చేస్తున్నారు. కాబట్టి వాక్య వక్రీకరణ విషయంలో జాగ్రత్త, 2, అబద్ధ బోధకుల విషయంలో జాగ్రత్త, అబద్ధ ప్రవక్తల విషయంలో జాగ్రత్త అని వాక్యం మాట్లాడుతూ ఉండగా, దైవజనులను సన్మానిద్దాం, వాళ్ళని గౌరవిద్దాం, జాగ్రత్తగా విందాం, కానీ విని మోసపోవద్దు. చదువుదాం, మనం మన మట్టుకు మనం బైబిల్ చదువుతాం. వాళ్ళెవరో వచ్చి బోధించడమేంది, నువ్వే బోధించవచ్చు. అందరూ యాజకులమే, అందరూ దేవుని పరిచర్ చేయాలి. ఎవరో ఒకరి మీద డిపెండ్ అవ్వడం, ఈ వ్యక్తి ఈ జనరేషన్ లో ప్రవక్త, ఇది పెద్ద మోసం, ఇది పెద్ద మోసం. ఈ వ్యక్తి ఈ జనరేషన్ లో ప్రవక్త ఏమి లేదు, అంత్య దినాల్లో అందరి మీద ఆత్మను కుమరిస్తానన్నాడు, అందరినీ వాడుకుంటానన్నాడు. ఒకరు ఎందుకుంటారు? వాక్య వక్రీకరణ విషయంలో, తప్పుడు దొంగ సేవకుల విషయంలో జాగ్రత్త పడదాం. ఆ జాగ్రత్త మనం బైబిల్ చదవడమే, మన మెలకు కొనడమే. అట్టి మెలకువ అట్టి కృప ప్రభు మనందరికి అనుగ్రహించునుగాక. ఆమేన్.